వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది. మన లెక్కలో పుణ్యం ఎక్కువగా ఉంటే అది మనల్ని శుభ్ర మార్గానికి ఎలా నెడుతుందో, ఆ మార్గంలో మరలా తప్పులు చేయకుండా ఎలా కాపాడుతుందో తెలిపేవే శ్రీ డి నాగేశ్వరరావు గారు, స్కూల్ హెడ్ మాస్టర్, దమ్మపేట వారి అనుభవాలు. మన లెక్కలో పుణ్యం ఎక్కువగా ఉంటే అది మనల్ని శుభ్ర మార్గానికి ఎలా నెట్టుతుందో, ఆ మార్గంలో మరలా తప్పులు చేయకుండా ఎలా కాపాడుతుందో తెలిపేవే శ్రీ డి నాగేశ్వరరావు గారు, స్కూల్ హెడ్ మాస్టర్, దమ్మపేట వారి అనుభవాలు. శ్రీ వెంకయ్య స్వామి వారు వాళ్ళుండేదాన్ని బట్టి గదయ్యా మనం ఉండేది అన్నమాట సత్యమని వీరి అనుభవాలు రుజువుపరుస్తున్నాయి. దమ్మపేట డి నాగేశ్వరరావు గారు గత 6 సంవత్సరాల నుండి వారి గ్రామంలోని సాయి మందిరంలో నిత్యం ఉదయం 4 గంటలకు వెళ్లి 3 పొరుల దండాలు, తడిబట్టలతో 1/2 గంట నామస్మరణతోటి ప్రదక్షిణలు, బాబాకి ఉదయహారతి, ఇంకా సేవా కార్యక్రమములు మొత్తం 6.5 గంటల వరకు చాలా ఖచ్చితంగా ఎప్పుడూ మందిరంలో సమయాన్ని వినియోగించి క్రమము తప్పకుండా చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైనా 2 నిమిషాలు లేట్ అయినా, తేడా వచ్చినా ఆ రోజంతా భోజనం మానేసి పచ్చి మంచినీరు మాత్రమే త్రాగి శిక్ష వేసుకుని చాలా శ్రద్ధ పట్టుదలతో కాలమును దైవానికిచ్చి సేవిస్తున్నారు. ఈ మధ్య ప్రక్క గ్రామానికి ట్రాన్స్ఫర్ అయినందున స్కూల్ కి లేట్ అవుతుందేమోనని ఒకరోజు 2 నిమిషాలు ముందుగా ప్రదక్షిణలు ముగించారు. రెండో నాడు వారి స్వప్నంలో శ్రీ స్వామివారి వారిని కాలర్ పట్టుకుని లాక్ వచ్చి మందిరంలోని గడియారం చూపుతున్నారు. అందులో టైం 6:28 అయినది. గడియారం తప్ప అక్కడున్న అల్మారాలు, విగ్రహం, పటాలు ఏవీ కనపడడం లేదు. స్కూల్కి టైం అయిపోతోందని 2 నిమిషాల ముందు ప్రదక్షిణలు ముగిస్తున్నందుననే శ్రీ స్వామివారి ఇలా చూపారని, ఇక ముందు అలా చేయకూడదని గ్రహించారు. మనం చిన్న తప్పులని భావించేవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద తప్పులేనని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. కాలనియమము, దాని పట్ల మన శ్రద్ధను బట్టి వారి కృప చూపడం ఉంటుందని అందరికీ కూడా వారి అనుభవం ద్వారా బోధిస్తున్నారు. అందరికీ ఎందుకు స్వామివారు చెప్పరు అంటే, అంత శ్రద్ధగా చేసేవారికి మాత్రమే శ్రీ స్వామి చెప్పటం జరుగుతుందని. కనుక మనం కూడా అట్టి శ్రద్ధను పట్టుదలను అలవరుచుకుని ఒకే కాలంలో రోజూ భగవంతుని స్మరించాలని, దానిని బట్టి వారి కృప పొందటం తథ్యమని మానవాళ్ళందరికీ శ్రీ స్వామివారి బోధ. అంతేకాదు, అట్లా చేస్తున్న వారిని ఎల్లవేళలా కంటికి రెప్పలా అటు ఐహికంగాను ఇటు సన్మార్గంలోనూ కూడా రక్షణ అందిస్తారని వీరి అనుభవాలు మనందరికీ తెలియపరుస్తున్నాయి. వారంత ఖచ్చితంగా చేస్తున్నందువల్లే శ్రీ స్వామివారు చిన్న తప్పులు కూడా చేయకుండా రక్షణ అందిస్తూ నడిపిస్తున్నారనే మరొక అనుభవం కూడా తెలుపుచున్నది. 2005 సంవత్సరంలో వారి స్వప్నంలో గొలగమూడిలోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో నిత్యం జరిగే సత్సంగం కనిపిస్తున్నది. సద్గురు కృప పొందడం అనేది మానవుని జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి దమ్మపేట డి నాగేశ్వరరావు గారి జీవిత విధానం వల్లనే వారంతగా గురుకృప పొందగలిగారు అని సత్సంగంలో శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు చెబుతున్నారు. వెంటనే మఠం యొక్క ఒక వైపు నుండి శ్రీ బాబా గారు, మరొక వైపు నుండి శ్రీ వెంకయ్య స్వామి వారు సెల్ ఫోన్ సైజ్ లో ఉండే చిన్న పెట్టె కలైడోస్కోప్ తో వచ్చి దానికి ఉండే చిన్న గుబ్బని తిప్పుతుంటే ఆ పెట్టె లోపల ఫిల్మ్ తిరుగుతూ బొమ్మలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు దానిలోని బొమ్మలు చూస్తుంటారు. శ్రీ స్వామి, శ్రీ బాబా గారు ఆ పెట్టెలో 7 బొమ్మలు చూపించారు. 1 చాక్ పీసుల గుట్ట, 2 తెల్ల కాగితాలు, 3 కాకరకాయల గుట్ట, 4 బిస్కెట్లు, 5 కొబ్బరికాయలు, 6 జున్నుపాలు, 7 బియ్యము. మెలకు వచ్చి ఈ మహనీయులు స్వయంగా వచ్చి నాకు ఎందుకు ఈ 7 విషయాలు చూపారా అని ఆలోచించగా వారికి 7 విషయాలు వారు చేసిన తప్పులని తెలిసింది. వారు స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. 1 స్కూల్లోని చాక్ పీసులు తెచ్చి మందిరంలో నోటీసు బోర్డు వ్రాసేందుకు, ముగ్గులు వేసేందుకు ఇస్తుంటారు. 2 స్కూలులోని తెల్ల కాగితాలని ఒకరోజు వారి ఇంటి అవసరాలకు వాడారు. 3 వారి హెడ్ మాస్టర్ అనే అభిమానంతో ఎవరో వాళ్ళింట్లో కాసిన కాకరకాయలు ఇస్తే తీసుకున్నారు. అలాగే 4, 5, 6 బిస్కెట్లు, కొబ్బరికాయలు, జున్నుపాలు తీసుకున్నారు. 7 రేషన్ బియ్యం తక్కువ ధరకిస్తే తీసుకున్నారు. ఇవన్నీ చాలా స్వల్పమైనవే అయినా ఆ మహనీయుల దృష్టిలో పెద్ద తప్పులేనని శ్రీ స్వామివారి వారికి స్వప్నంలో దృశ్యంగా స్పష్టంగా తెలియబరిచారు. వారు ఆనాటి నుండి ఆ తప్పులన్నీ చేయకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా శ్రీ స్వామిని సేవించుకుంటున్నారు. ఆపదల ఆదుకోవడమే కాకుండా సద్గురుని నిత్యము ఒకే కాలంలో శ్రద్ధగా పారాయణ, ప్రదక్షిణలు, హారతులు మొదలగు వాటి ద్వారా సేవిస్తుంటే వారు మనల్ని ధర్మ మార్గంలో నడుపుతారని వీరి అనుభవం ద్వారా అందరికీ తెలుపుతున్నారు. మన శ్రద్ధ, భక్తి, పట్టుదల, విశ్వాసములను బట్టి శ్రీ స్వామి అనుగ్రహము పొందగలుగుతామని మానవాళికంతటికీ బోధిస్తున్నారు. వారు చేసే నిష్కామ కర్మే సద్గురు అనుగ్రహానికి కారణము. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం, ధార్మిక విషయాలకి ఉదారంగా ఖర్చు పెట్టడం, అలాంటి పనుల వల్ల పుణ్యం జమ అయ్యి సద్గురు కృప పొందగలుగుతున్నారు. కాలం, మనస్సు భగవంతునికి శ్రద్ధగా అర్పించట వలన సద్గురు కృపని పొందగలుగుతున్నారు. అందరూ అట్టి శ్రద్ధతో సద్గురుని సేవిస్తే అందరూ సద్గురు కృపని పొందుతారని శ్రీ స్వామి వారు బోధిస్తున్నారు. వారిదే మరొక అనుభవం. వారింట దొంగతనం జరిగితే శ్రీ స్వామివారు రక్షణ అందించారు. 3/10/95లో దసరా పండుగ రోజు వారి మామగారు చనిపోతే ఇంటికి తాళం వేసి అందరూ కామయ్యపాళెం వెళ్లినారు. సాయంత్రం 5 గంటలకి దమ్మపేటలోని వారి ఇంట్లో దొంగలు పడగా దమ్మపేటలోని వారి బంధువులు ఈ వార్త చెప్పి మాస్టర్ని రమ్మని ఫోన్ చేశారు. వారి ఇంటికి వచ్చేసరికి ఇంటి చుట్టూ జనం నిండి ఉన్నారు. ఏమేమి పోయాయో చూడమని ఎస్ఐ గారు చెప్పగా వారి ఇంట్లో అంతా చూసుకున్నారు. మారుతాళంతో వాకిలి తాళము, బీరువా తాళం తీశారు దొంగలు. అన్ని సామాన్లు, బంగారు, వెండి, 50,000 రూపాయల పైన డబ్బు, ఏది ఒక్క పైసా కాని, ఒక్క గుడ్డ కాని, పాత్ర సామాను గాని, నగలు కాని ఏది తీసుకుపోలేదు దొంగలు. అన్ని బీరువా బయటే పెట్టారు. ఎస్ఐ గారు పోతూ, నా సర్వీసులు ఈ విధంగా దొంగలు పడి ఏ వస్తువు తీసుకోకుండా పోవడమనే చూడలేదు, ఇది కేవలం దైవ సహాయమే అన్నారు. ఈ సన్నివేశం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లుండేదాన్ని బట్టి గదయ్యా మనం ఉండేది అన్న స్వామివారి మాట యథార్థమైనది. మనం శ్రీ స్వామివారికి చెల్లించే కానుకలు మాత్రమే కాదు, మన ఆచరించే సత్యం, ధర్మం, కాలము, మనస్సు వారి కృప పొందేందుకు మార్గమని తెలుస్తున్నది. శ్రీ స్వామివారు నాగేశ్వరరావు గారికి ప్రాణదానం చేసిన సన్నివేశం. వారు ఒకసారి కురుపురం పోతూ అక్కడ కృష్ణానదిని బుట్ట పడవలో దాటుతున్నారు. ఆ బుట్ట పడవ బొగ్గులు బస్తాలు మరియు జనంతో నిండిపోయి ఓవర్లోడ్ అయి ఉంది. బుట్ట పాతదైనందువల్ల నది మధ్యలోకి వెళ్లినాక చిల్లిపడి బుట్టలోనికి నీళ్లు వస్తూ పడవ మునిగిపోసాగింది. కనుక బుట్ట నడిపేవాడు బుట్ట మునిగిపోతుంది, ఈత వచ్చిన వాళ్ళు మాత్రం బ్రతుకుతారు, మిగిలిన వారు చనిపోతారని కేకవేసి నీటిలో దూకాడు. పడవ మునిగి వారి నీటిలో ఉన్నారు. నాగేశ్వరరావు గారు గట్టిగా, సాయి, గురుదేవా, నన్ను కృష్ణానదిలో మా రాష్ట్రంలో కాకుండా ముంచేస్తున్నావా స్వామి? నాకు ఈత కూడా రాదు స్వామి, చనిపోవడం ఖాయం, ఏమైనా రక్షించగలిగితే నీ వల్ల మాత్రమే అవుతుంది అని నీటిలో మునుగుతూ తేలుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు బుట్టవాడు వారిని గట్టిగా పట్టుకుని అమాంతం ఒక బొగ్గులు బస్తాపై పడవేసి గట్టిగా పట్టుకోమన్నాడు. ఇంతలో ఆ బుట్టవాడు ఒక ఆడకూతురిని ఒడ్డుకు చేర్చేందుకు లాక్కుపోతున్నాడు. బుట్టవాడు వచ్చే వరకు ఈ బొగ్గులు బస్తా పట్టుకున్న నాగేశ్వరరావు గారు నీటిలో కొట్టుకుపోతున్నారు. అప్పుడు చాలా భయంతో ఉండగా ఆ బస్తా ఒక పెద్ద బండకు కొట్టుకుని ఆగిపోవడం విశేషం. వారు బొగ్గుల బస్తాని గట్టిగా కౌగిలించి పట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో శ్రీ గురుచరిత్ర పుస్తకం మరియు టవలు తప్ప మరేమీ వారి దగ్గర లేవు. బుట్టవాడు ఆడమనిషిని ఒడ్డుకు చేర్చి వారి దగ్గరకు వచ్చి వారిని ఒడ్డుకు లాక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 10వ తరగతి చదివే ఒక అమ్మాయి మరణించింది. వారు కేవలం శ్రీ సాయి స్వామి వల్లనే ఈ గండంలో నుండి రక్షింపబడ్డానని వారు సంపూర్ణ విశ్వాసంతో, కృతజ్ఞతతో సద్గురు సేవలో గడుపుతున్నారు. శ్రీ స్వామివారి స్వప్న దర్శనమిచ్చి వారి తప్పులు సరిచేయుట గురించి శ్రీ డి నాగేశ్వరరావు గారు ఇలా చెప్తున్నారు. అది 5వ తేదీ 2002 రాత్రి నా స్వప్నంలో శ్రీ స్వామివారు దమ్మపేట సత్సంగ సభ్యుల్ని మందలపల్లి గ్రామంలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలోకి తీసుకుని వెళ్లినారు. ఆ ప్రాంగణమంతా నాపరాయి పరచబడి చాలా విశాలంగా ఉన్నది. మమ్మల్ని మందలపల్లి సత్సంగ సభ్యులను అందరినీ డ్రిల్ కొరకు డ్రిల్ సార్ నిలబెట్టినట్లుగా దూర దూరంగా క్రమశిక్షణగా నిలబెట్టినారు. ఎదురుగా శ్రీ భరద్వాజ గురువు గారు ఒకవైపు, శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకవైపు నిలబడి ఉన్నారు. వారి ఇద్దరు పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు అనే విషయాలను గురించి ఏమిటో చెప్పుతున్నారు. నాకేమీ బోధపడుటలేదు. అలా వరుసగా 5వ తేదీ రాత్రి, 6వ తేదీ రాత్రి స్వప్నంలో కనబడ్డం, అలా చెప్పుకుంటూ పోవడం జరిగింది. కానీ నాకు దాని అర్థం ఏమిటో ఏమీ బోధపడలేదు. 3వ రోజు గురువు గారి వద్ద నా ఆవేదనను తెలియజేస్తూ ఏమైనా చెప్పాలంటే స్పష్టంగా తెలపండి, నాకు దాని అర్థం ఏమిటో ఏమీ బోధపడటలేదు అని కన్నీటితో చెప్పుకుని పడుకున్నాను. 7వ తేదీ రాత్రి మరలా అదే మాదిరిగా స్వప్నం. ఒకవైపు గురువు గారు, మరొక వైపు శ్రీ వెంకయ్య స్వామి వారు ఉన్నారు. సత్సంగ సభ్యులందరినీ మోకాళ్ల మీద నిలబెట్టి శ్రీ వెంకయ్య స్వామి వారి కళ్ళెర్ర చేసి, ఉరిమి అనుకున్నవి చెయ్యకపోతే శిక్షలు కఠోరంగా ఉంటాయి అని పదే పదే బోధించారు. తర్వాత కొద్దిసేపటికి స్వప్నం ముగిసింది. తెల్లవారిన వెంటనే నాకై నేను చేసిన 2 దోషాలు నాకు తెలిసి వచ్చినవి. ఏ రోజైనా దమ్మపేట గ్రామంలో నిద్ర చేసి ఉంటే ఆ రోజు తప్పక ఉదయం 5:15 ప్రార్థన చేయడం నా అలవాటు. కానీ ఆ వారంలో ఒక రోజు ఉదయం 5:10 వరకు ఉండి కూడా ప్రార్థన చెప్పకుండా నా వ్యక్తిగత పని తొందరలో వెళ్లిపోవడం జరిగింది. 2 గురుచరిత్ర మొత్తం ఒక గేయంగా వ్రాసి ఉన్నారు. దాన్ని నిత్యం పారాయణ చేస్తానని చెప్పుకుని ఉన్నాను. కానీ మార్నింగ్ స్కూల్ అయినందున గేయం చదవకుండానే స్కూలుకు వెళుతున్నాను. పై 2 విషయాలు నేను చేస్తానని అనుకుని చేయకుండా మానివేసిన దానిని శ్రీ స్వామివారు అలా పలికారు. ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మానవాళికి ఎంతో గొప్ప సత్యాలు బోధిస్తున్నారు. 1, నేను పై విషయాలు చెప్పుకున్నప్పుడు శ్రీ స్వామివారి భౌతికంగా మన ఎదుట లేరు. కానీ మన ప్రతి మాట, ఆలోచన, పనిని గుర్తిస్తూనే ఉన్నారు. గుర్తించడమే కాక చెప్పుకున్న ప్రకారం చేస్తున్నాడా లేదా అని గమనిస్తున్నారు. మనం మన మాట ప్రకారం నడుచుకోనప్పుడు అట్టి ప్రవర్తన తప్పు అని దానికి కఠిన శిక్షలు ఉంటాయని తెలుపుతున్నారు. సత్యం ధర్మం తప్పవద్దనేదే కదా శ్రీ స్వామివారే కాక సర్వ మతాలు, సర్వ శాస్త్రాలు చెబుతున్నవి. సత్యాన్ని తప్పకుండా శ్రీ స్వామివారు అనుక్షణం నడిపిస్తున్నారని అర్థం. ఆ మహనీయుని నుండి అట్టి రక్షణ పొందిన వారి జన్మలు ధన్యం కదా. ఈ డి నాగేశ్వరరావు గారి దమ్మపేట ఇంతకు ముందు వారికి జరిగిన మరొక అనుభవం ఇలా చెప్తున్నారు. నేను 17/9/2001 మా పాపన తిరుపతిలో MSc ఎంట్రన్స్ వ్రాయించి 18/9/2001 గొలగమూడి శ్రీ స్వామివారి సన్నిధికి తీసుకువచ్చాను. నేను వచ్చినాడు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నంత వరకు ద్రవాహారము, శ్రీ స్వామివారి ప్రసాదము తప్ప మరేదీ తినకూడదు అని అనుకున్నాను. 19/9/2001 వరకు సజావుగానే నియమాన్ని పాటించగలిగాను. కానీ 20/9/2001 మా పాప నీవు టిఫిన్ తింటేనే నేను తింటానని పట్టుబట్టినందున తిన్నాను. ఆ రోజు రాత్రి 1:45 మధ్య శ్రీ స్వామివారి స్వప్నంలో కనబడి ఎంతో దీనంగా నాతో స్వయంగా ఇలా అన్నారు. అంతా చెప్పేవాళ్లేనే అయ్యా, ఆచరించే వాళ్లే లేరయ్యా. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఇలా ద్రవాహారమే తీసుకుంటానని అనుకున్నది నాకు తప్ప ఎవరికీ తెలియదు. అలాంటిది శ్రీ స్వామివారి దయ ఎంత గొప్పదో చూడండి. తన భక్తులను మార్గము తప్పుతున్నప్పుడు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఎంత కృషి చేస్తున్నారు అని ఈ సంఘటన ద్వారా నాకు తెలిసింది. అదే స్వప్నంలో నేను వెనుకకు తిరిగి వచ్చేస్తుంటే శ్రీ స్వామివారు నా కుడికాలి పిక్క క్రింది భాగంలో గట్టిగా నొక్కినారు. ఎంతో బాధగా ఉంది. అయినా వారి స్పర్శ భాగ్యం నాకు స్వప్నంలో ప్రసాదించిన కృపకు నేను ఎంతో రుణగ్రస్తుడను. శ్రీ స్వామివారి దయా కృపా కరుణలను నేను ఏమని తెలుపగలను? శ్రీ స్వామివారి వెంట ఉండి మనల్ని నడిపించుతారని ఇది ప్రత్యక్ష నిదర్శనము. నేను మా గ్రామంలోని బాబా మందిరం చుట్టూ ప్రతిరోజు 1/2 తడిబట్టలతో ప్రదక్షిణం చేసే అలవాటు గత 2 సంవత్సరాలుగా స్వామి దయ వల్ల జరుగుతోంది. ఏదైనా నా సొంత పనిపై గొలగముడి తప్ప వేరే గ్రామానికి వెడితే ఆ వెళ్లిన రోజులలో అక్కడ ప్రదక్షిణలు చేయను. కావున వాటిని నోట్ చేసుకుని వచ్చిన తర్వాత ఉదయం రెగ్యులర్ గా ప్రదక్షిణలు చేసి బకాయిలను సాయంత్రం గాని లేక పాఠశాలకు సెలవు రోజుల్లో కానీ చేసే ఆనవాయితీ నాది. ఇటీవల మా పాప మా అల్లుడు గారు బొంబాయిలో ఉంటున్నందువల్ల నేను అక్కడికి వెళ్లి 18 రోజులు బకాయి పడినాను. వచ్చిన తర్వాత 2 రోజులు బకాయిలు మాత్రం చేసినాను. మిగిలిన 16 రోజుల ప్రదక్షిణలు 2 నెలలైనను వాయిదా వేస్తున్నాను. ఇదిలా ఉండగా 4-5 రోజుల నుంచి మోకాలి క్రింద నుండి కాళ్లు బాగా వాచి సత్తువు తగ్గి పాఠశాలకు వెళ్ళినప్పటికీ నీరసంగా ఉండేది. చాలా బాధగా అనిపించేది. అప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను మా ఇంటి వద్ద మంచంపై పడుకుని ఉన్నాను. నా కాళ్లు వాచి ఉన్నందున నన్ను చూడడానికి చాలా మంది సత్సంగ సజ్జులు బంధువులు వగైరా వచ్చి ఉన్నారు. వాళ్లతో నేను మరియు మా శ్రీమతి మాట్లాడుతున్నాము. నా మంచానికి కొద్ది దూరంలో ఒక ముసలివారు వచ్చి కూర్చున్నారు. మా శ్రీమతి ఆ తాతగారిని మా ఆయనకు బాగు చేయరా అని బ్రతిమాలాడుతున్నది. ఆయన ఈ విధంగా అంటున్నారు, వాయిదా వేయమని నేను తగ్గిస్తాను అని వెళుతూ వెళుతూ ఓం నారాయణ అంటూ అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా అరచేతిని చూపిస్తున్నారు. అరచేతికి 16 అనే అంకె ఉన్నది. అప్పుడు నాకు స్వప్నంలో ఏమయ్యో అర్థం కాలేదు. తెల్లవారి బాగా ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏమనగా, నేను వెంకయ్య స్వామికి 16 రోజుల ప్రదక్షిణలు బాకీ పడి ఉన్నాను, దానినే శ్రీ స్వామివారు వాయిదా వేయమంటున్నారని అర్థమైంది. ఆ స్వప్న సందేశమైన తదనంతరం నుండి ప్రదక్షిణలు రెగ్యులర్ గా కాక రెగ్యులర్వి కాకుండా బాకీ పడిన కూడా చేయటం మొదలుపెట్టినాను. నేను ఏ రకమైన మందులు వాడనప్పటికీ కాళ్ల వాపు అనారోగ్యము దానంతటది తగ్గి బాగైనది. స్వామి ఆదేశాన్ని తూచ తప్పక పాటించకపోవటం వల్లనే కాళ్లలో నిస్సత్తువును వాపు అనే మిషన్ పెట్టి స్వప్న సందేశం ఇచ్చి నా చేత వాయిదా వేయించకుండా ప్రదక్షిణలు చేయించుకున్నారు. ఇది అంతయూ స్వామి దయ. నేను స్వామికి కృతజ్ఞుడను. ఒకసారి మనం ఏమని నియమం పెట్టుకుంటామో అది మరిచినప్పటికీ ఆ నియమాన్ని స్వామివారు గుర్తు చేస్తుంటారు అనడానికి ఇది ఒక మచ్చుతనక. నా మిత్రుడొకడు గవర్నమెంట్ పాల డైరీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. అతనిని ఉద్యోగంలో పెట్టుకున్నట్లు 100 ఆర్డర్లు అయ్యాయి. కానీ అతనికి ఆర్డర్ ఇవ్వకుండా 10 సంవత్సరాలకు పైన జాప్యం చేశారు. అతను తన మిత్రుని సలహాపై 11 రోజులు ఒక్క పూట భోజనంతో నిత్యం శ్రీ వెంకయ్య స్వామి మందిరానికి 108 ప్రదక్షిణలు పారాయణ చేస్తూ గొలగమూడిలో ఉన్నాడు. ఇంటికి వెళ్లిన 4 రోజులకి ఉద్యోగంలో చేర్చుకున్నారు. కృతజ్ఞతాభావంతో నెలకు ఒక రోజు శ్రీ స్వామివారిని దర్శించి పోతుంటాడు. 2007 సంవత్సరంలో 5 సవర్లదొకటి 3 సవర్లదొకటి బంగారు బిస్కెట్లు 2 సెల్ఫోన్లు డివిడీ ప్లేయర్ ని పై భక్తిని ఇంటి వెంటిలేటర్ పగలగొట్టి దొంగలు ప్రవేశించి దొంగిలించారు. ఆ బంగారు బిస్కెట్లలో ఒకటి వారి మామగారిది. ఈ విధంగా దొంగలు ఎత్తుకుపోయారని చెబితే వాళ్లు నమ్మరని చాలా బాధపడ్డారు. నా స్నేహితుని భార్య చాలా ఘోరంగా ఏడుస్తూ శ్రీ స్వామి పటాల దగ్గర పడుకున్నది. పోలీసు వారు వచ్చి అంతా చెక్ చేసి రిపోర్ట్ వ్రాసుకుపోయారు. తెల్లవారి బంగారు బిస్కెట్లు మాత్రం దొరికాయి. ఇది కేవలం వాళ్ళని అపవాదు భారం నుండి రక్షించేందుకే శ్రీ స్వామివారు అలా రక్షించారు. చాపల వెంకటేశ్వరరావు, కన్నాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మొట్టమొదట మా అమ్మాయి ఎందుకో అనుకోకుండా గొలగమూడి వెళ్ళండి నాన్నగారు అని అన్నది. ఎందుకో నాకు తెలియదు. ఇంటి లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే ఓం ఛానల్లో ఈ గొలగమూడి గురించి చూపిస్తున్నారు. అప్పటి నుంచి గొలగమూడి ఉందని అర్థమైనది, ఇక్కడ వెంకటేశ్వరు ఉన్నారని అర్థమైంది. తర్వాత అనుకోకుండా శ్రీ పెసల సుబ్బరామయ్య గారు రాసిన పుస్తకాలు ఒక మిత్రుని ద్వారా మా దగ్గరికి వచ్చాయి. ఆయన ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాము. దీక్ష చేయడం, అదే కాక వెంకయ్య స్వామి సమాధి మందిరంలో హారతులు నైవేద్యాలు పెట్టడం వగైరా ఈ పుస్తకముల ద్వారా నాకు తెలిసింది. ఇది చదివిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అని తెల్లవారుజామున 3 గంటలకే లేచి స్నానాలు చేసి 40 రోజులు దీక్ష చేశాను. నా శ్రీమతికి గుండె జబ్బు కారణంగా వారానికి ఒకసారి రాజమండ్రికి వెళ్లి మందులు తీసుకొచ్చేవాణ్ణి. దీక్ష మొదలుపెట్టిన వెంటనే ఈ మందులు గొడవ పోయింది. ఆరోగ్యం చాలా బాగున్నది. నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా బాధల్లో ఉన్నాను. ఆ ఊబిలోంచి కొంచెం గట్టెక్కుతున్నానని నాకు తోచేది. నాకు బీపీ 240-150 ఉంటుంది. ఇలాంటి బీపీ చూసి డాక్టర్కి బీపీ వచ్చేది. అటువంటి బీపీ పోయింది. డాక్టర్ దగ్గరికి వెళితే, ఇది ఏంటి సార్, మీకు బీపీ ఇలా తగ్గిపోయింది అని అడిగాడు. అదంతా స్వామి మహిమ అని చెప్పాను. ఆవు విజయానందబాబు గారు రాజమండ్రి వారు తన దివ్యానుభవాలని ఇలా చెబుతున్నారు. నేను గొప్ప నాస్తికుడను. మా అమ్మ అక్క చెల్లెండ్రిని గుడికి తీసుకుపోవాల్సి వస్తే వాళ్లను గుడిలోకి పంపి నేను గుడి బయట ఉండి తిరిగి వారిని ఇంటికి తీసుకొచ్చేవాడిని. అటువంటి నాస్తికుణ్ణి. నా వయసు 45 సంవత్సరాలు. 1999 సంవత్సరంలో స్కూటర్ యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నాను. కొద్ది కాలానికి తల గాయం మానింది, కానీ విపరీతమైన మతిమరుపు వచ్చింది. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటున్నాను. నా మిత్రుడొకడు నిత్యం శివాభిషేకం చేయించి ఆ అభిషేక జలం త్రాగమన్నాడు. నా నాస్తిక భావాలు నన్ను అలా చేయనివ్వలేదు. ఆ మిత్రుడే అభిషేక జలం పంపితే తాగాను, బాగా నెమ్మదించింది. మరొక మిత్రుడు కొందరు మహనీయుల చరిత్రలు ఇచ్చారు. వాటిలో శ్రీ వెంకటేశ్వర చరిత్ర చదివి వారి సమాధి దర్శించసాగాను. నా నాస్తిక భావాలన్నీ సమూలంగా పోయాయి. 2003 సంవత్సరంలో మాకు శ్రీ స్వామివారి అనుభవం మరి ఒకటి కలిగింది. నాకు శ్రీ స్వామివారిపై నమ్మకం కుదిరినప్పటి నుండి, అనగా 2000 సంవత్సరం ఆఖరు నుండి, నేను శ్రీ స్వామివారి ఫోటోని ఎప్పుడు నా షర్టు జేబులో పెట్టుకుని చేతికి శ్రీ స్వామివారి దారం కట్టుకునేవాడిని. మార్చి 2003 సంవత్సరంలో నేను నా భార్య కుమారునితో తణుకులో ఒక విందుకు హాజరై తిరిగి వస్తుండగా గోదావరి నదిపై గల ఒక ప్రదేశం పిచ్చుకలంక దగ్గర మోటార్ సైకిల్ ఒక సిమెంటు స్తంభాన్ని గుద్దుకుని నేను నా కుమారుడు తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోగా నా భార్య 20 అడుగులు దూరంలో సొమ్మచిల్లి పడినది. మా కుమారుని ఏడుపుకు ఆమెకు స్పృహ వచ్చి మమ్మల్ని చూసి ఏడ్చుచూ సహాయం కొరకే దిక్కులు చూడసాగింది. అప్పుడు సమయం సుమారు 3:30. ఆ సమయంలో ఒక పెళ్లి బృందం ఆటోలో వెళుచూ మా పరిస్థితిని చూచి ఆగిరి. అదే సమయంలో ఎవరో కారులో వెళుచూ మా పరిస్థితిని చూచి ఆగి విషయములు తెలుసుకుని వారి వద్ద గల సెల్ ఫోన్ ద్వారా మా ఇతర కుటుంబ సభ్యులకు విషయం తెలిపిరి. ఆ సమయంలో నేను తలకి హెల్మెట్ ధరించి ఉండుట చేత పెద్ద ప్రమాదం నుండి బయటపడితిని, కానీ ఆ తాకిడికి హెల్మెట్ పగిలిపోయింది. నా కుమారుని తలకు బలమైన గాయం మరియు కుడి చేయి విరిగింది. నాకు ఎడమ అరచేయి విరిగింది. అప్పుడు ఆ పెళ్లి బృందం ఆటో దిగి మాకు ఆటోని ఇవ్వగా మేము నా భార్య సహాయంతో హాస్పిటల్కి బయలుదేరినాము. ఆ ప్రదేశంలో మా వస్తువులన్నీ చెల్లా చెదిరి నా ప్యాంటు షర్టు ముళ్లతీగకు చుట్టుకుని పూర్తిగా చినిగిపోయి శరీరం అంతా గాయములై రక్తసిక్తం కాగా నా జేబులోని కాగితములన్నీ పోయినవి. కానీ విచిత్రంగా నా జేబులోని శ్రీ స్వామివారి ఫోటో మరి ఎలా వచ్చినదో సొమ్మచిల్లి 20 అడుగుల దూరంలో పడిన నా భార్య చేతిలో దర్శనమిచ్చింది. ఆమె స్పృహలోకి వచ్చినాక చేతిని చూడగా శ్రీ స్వామివారి ఫోటో ఉన్నది. ప్రమాదం జరిగిన ప్రదేశం గల రక్తం చూసిన వారికి అక్కడ కనీసం ఇద్దరైనా చనిపోయి ఉండవచ్చునని అనుకున్నారట. కానీ మేము ముగ్గురము అంగవైకల్యం లేకుండా బ్రతికి బట్టగట్టినామంటే దానికి శ్రీ వెంకటేశ్వర వారి దయయే కారణమని మేము నమ్ముతున్నాము. దీనికి నిదర్శనమే శ్రీ స్వామివారి ఫోటో నా భార్య చేతిలో దర్శనమిచ్చట. ఈ సంఘటన తర్వాత నా భార్యకి శ్రీ స్వామివారిపై నమ్మకం ఏర్పడింది. నగేష్, బెంగళూరు గారి ఉదంతం. 2001 సంవత్సరంలో నేను చావవలసిన పరిస్థితి. స్వామి నా కలలో నీ లైఫ్ ఇన్సూరెన్స్ చేశానయ్యా అన్నారు. నేను నా తరంలో తీరవు అనుకున్న కష్టాలు అవలీలగా తీరిపోయాయి. ఏ పరిస్థితుల్లోనైనా నా ఆయుధం పారాయనే. నాకు ఉద్యోగం లేని సమయంలో నేను చేసిన పని రోజు సాయిబాబా సాయిలీల అమృతము, వెంకటేశ్వర వారి చరిత్ర, గురు చరిత్ర పారాయణ చెయ్యడం. చాలా చిత్రంగా నేను ఉండేదానికి దగ్గరలో 2 నిమిషాలు నడక చాలు, ఉద్యోగం చాలా సులభంగా వచ్చింది. చాలా చిత్రంగా నాకు చాలా తక్కువ పరిచయం ఉన్నవాళ్లు నాకు విపరీతంగా హెల్ప్ చేయడం, ఇదంతా స్వామి ప్రేరణే. మనకు స్వామి కృప ఉంటే అడవిలో ఉన్నా కూడా సహాయం దొరుకుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కర్మ ఫలితం నెగిటివ్ గా ఉండవచ్చు గాక విధి వ్రాతను నేను పట్టించుకోను. స్వామిని నమ్ముకుంటే అవి నాశనం అవుతాయి. నా లక్ష్యం కర్మ ఫలితాన్ని, కాలాన్ని శాసించడం. స్వామి నాకు అనుక్షణం ప్రత్యేక నిదర్శనాలు అవసరమైనప్పుడల్లా ఇస్తున్నారు. అవన్నీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. కొత్తగా చెన్నై వెళ్లిన రోజుల్లో బరువైన లగేజీతో మా అక్క ఇంటి నుంచి బస్టాండ్కి వెళ్ళడానికి సుమారు 3 గంటలు పట్టింది. సరైన బస్టాండ్ అడ్రస్ ఎవరూ చెప్పనందున భాష రాక సామానంతా మోస్తూ విపరీతంగా తిరిగి తిరిగి అలసిపోయాను. శ్రీ స్వామిని మనసులోనే ప్రార్థించుకున్నాను, ఎంతలో ఒక ఆయన వచ్చిరాని తెలుగులో తనకి తెలుగు వాళ్ళంటే ఇష్టమని, తను కూడా తెలుగువాడినని చెప్పి నా సామాను మోసి బస్టాండ్ కి తీసుకెళ్లి టికెట్ తన డబ్బులతో కొని పంపించాడు. చెన్నైలో ఉండేటప్పుడు ఒకసారి ఒక తప్పుడు పని చేసినందుకు శిక్షగా మౌనంగా ఉంటూ మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటానని అనుకున్నాను. 2002 జనవరి 1న గొలగమూడిలో గుడిలో మిత్రులు శేషు జయమ్మ గారితో మౌనంగా కూర్చున్నాను. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి స్వామిని దర్శించుకున్నాను. అందరూ హారతిస్తున్నారు, కొందరు కొబ్బరికాయలు గుండెల్లో వేస్తున్నారు. నాకు కూడా గుండెల్లో కొబ్బరికాయ వేయాలనిపించింది, కానీ 10 రూపాయలు ఇచ్చి కొనటం ఇష్టం లేదు. కొద్ది నిమిషాలలో ఇంకొక మిత్రుడు తనకని తెచ్చుకున్న కొబ్బరికాయ నవధాన్యాలు అగరబత్తీలు నా చేతిలో పెట్టి మీ చేత అగ్నిగుండంలో వెయ్యండి అని అన్నారు. ఆ క్షణంలో ఎంతో ఆనందం వేసిందో చెప్పలేను, చెప్పలేదు కూడా, ఎందుకంటే మౌనం కదా. ఇంకా తర్వాత ఉపవాసం స్వామి తీర్థంతో అభిషేక జలంతో విరమించుదామని అనుకుంటూ స్వామి మందిరంలోకి వచ్చాను. కానీ అక్కడ పూజారి అభిషేక జలం అయిపోయిందన్నారు. నేనింకా అలా పక్కనే కూర్చున్నానో లేదో ఒక ఆమె ఒక బాటిల్తో తీర్థం ఇస్తూ అన్నా నీ దగ్గర ఉంచు మళ్లీ వచ్చి తీసుకెళ్తా అంది. ఇంత ప్రశాంతంగా స్వామి గురించి ఆనందిస్తూ మీకు లెటర్ రాసే ప్రేరణ కూడా స్వామి కృపే. భీమడోలు గ్రామం ఏలూరు సుబ్బారావు గారి చెల్లెలు ధర్మలక్ష్మి ఇలా చెప్తుంది. ఒకరోజు నేను కళ్ళ డాక్టర్ గారి అబ్బాయి అక్షరాభ్యాసం నిమిత్తం ఏలూరు వెళ్లి బస్సు దిగ్గానే నీరసం వచ్చింది. అలా వెళ్తే బాగుండదని మా అన్నగారి ఇంటికి వెళ్లాను. అక్కడ మా అన్నయ్య గారు సుబ్బారావు వదిన కామేశ్వరి కూర్చుని బాధగా కనిపించారు. ఏమిటలా ఉన్నారని అడిగాను. మా అన్నయ్య గారు అన్నారు, పుస్తకాల షాప్ సీజన్ బాగా సేల్ అవుతుందని కొంత డబ్బు అప్పు తెచ్చి సరుకు తెచ్చాను, 100 రూపాయలు కూడా అమ్మలేదు. ఈ విధంగా ఉంటే అప్పులు ఎలా తీరాలి, కుటుంబం ఎలా గడవాలి అని బాధపడ్డాడు. నేను నీకేం పర్వాలేదు, శ్రీ వెంకటేశ్వర వారి పుస్తకం పారాయణ చేయమన్నాను. వారు అలాగే చేశారు. ముందు రోజు 100 రూపాయలైనా అమ్మని సరుకు ఆ రోజు 7500 రూపాయలు అమ్మేసరికి ఆశ్చర్యపడి వెంకటస్వామి నిన్ను నా వద్దకు నా కొరకే పంపినారని సంతోషంగా అన్నారు. అన్నం తినిపొమ్మన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే కష్టాలు తప్పవని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. 1984 మే నెలలో అక్కిం వెంకటరామరెడ్డి గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించి తెల్లవారి ఉదయాన్నే నడిచి ఇంటికి బయలుదేరారు. కొర్రకూటి బుజ్జయ్య గారు వెంకటరామరెడ్డిని చద్దన్నం తిని బయలుదేరు. కొర్రకూటి బుజ్జయ్య గారు వెంకటరామరెడ్డి గారిని చద్దనం తిని బయలుదేరు. ఛార్జీ ఇస్తాను, బస్సులో వెళ్ళు, పెద్దవాడివి అని ఎంత చెప్పినా వినకుండా నడిచి వెళ్లిపోయాడు. బెరదోల చెరులో దోవ తప్పిపోయి తిరిగిన చోటనే తిరుగుతూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బాధపడుతున్నాడు. మండు వేసవి, విపరీతమైన దాహం, కాళ్లకి చెప్పులు లేవు, బందారాకు కాళ్లకు అడ్డంగాను కట్టుకుని నడుస్తుంటే అది నిలిస్తే కదా విసిగిపోయి నడుచుటకు శక్తి లేక ఒక బంత చెట్టు నీడను పడుకున్నాడు. స్వామి, అట్లా మీ సన్నిధి వద్దా కాకుండా ఇట్లా ఇంట్లోనూ కాకుండా మార్గ మధ్యమున చంపేస్తున్నావా, ఇంకా కొంచెంసేపట్లో ప్రాణం పోతుంది, ఈ శరీరాన్ని గ్రద్దలు బోరవులు పెరుక్కు తింటాయి, చద్దన్నం తినమంటే తినకుండా వచ్చినందుకు ఎంత పనిచేసావు స్వామి అని బాధపడుతూ విశ్రమించాడు. వెంటనే మేకను పిలుస్తూ 12 సంవత్సరాల పిల్లవాడు అటుగా వచ్చి ఈయన ఏ ఊరు అని అడిగి పలకరించాడు. అక్క ఎండుకుపోతోంది అని నీళ్లు తెచ్చిస్తే చెప్తానన్నాడు. వెంటనే ఆ పిల్లవాడు 10 గజాల దూరంలో చెట్ల కవతల సముద్రం వలే ఉన్న బిరదోలు చెరువును చూపించాడు. రెడ్డి గారు తనివి తీరా నీరు త్రాగి స్నానం చేసి ఇంటికి బయలుదేరాడు. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఈయన స్వప్నంలో కనిపించి చెద్దన్నం తిని బస్సులో పొమ్మంటే వినక వితండంగా పోయే వాళ్ళకి ఇంతే కదా జరిగేది అన్నారు. అందరి ద్వారా మాట్లాడేది సర్వసాక్షియన తామేనని ఎరుకుపరుస్తున్నారు. ఇక్కడ అన్నం తిని పొమ్మన్నారు, అక్కడ మేకలు కాచే పిల్లవాడిలాగా నీళ్లు చూపించింది, ఇప్పుడు స్వప్నంలో బోధిస్తున్నది శ్రీ స్వామియేనని తెలుసుకుని చంపలేసుకున్నాడు. ఎం భాస్కర్రావు గారు చెన్నై వారికి వివాహమై 13 సంవత్సరాలైన సంతానం కలగలేదు. డాక్టర్లు చుట్టూ తిరిగారు, ఎన్నో పరీక్షలు చేశారు, ఎవరిలో లోపం లేదు, అయినా పిల్లలు ఎందుకు కలగడం లేదో అర్థం కాలేదు, చాలా బాధపడుతున్నారు. ఒకరోజు ఒక స్నేహితుడు కలిసి వీరి బాధ విని సాయిబాబాకి మృక్కుకో పిల్లలు పుడతారని చెప్పాడు. వీరికి సాయిబాబా అంటే మొదటి నుంచి తెలవదు. వీరు వెంకటేశ్వర స్వామి భక్తులు. స్నేహితుడు చెప్పాక సాయిబాబా గుడికి వెళ్లి, నాకు సంతానం ప్రసాదించు స్వామి, నీ మందిరానికి 9 వారాలు వస్తాను అని మృక్కున్నారు. 1 వారం వెళ్లారు. 2వ వారానికి వీరి భార్యకి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. వీరికి 1 పాప పుట్టింది. పాపకు సాయి అని పేరు పెట్టారు. తర్వాత మరలా ఇంకొక పాప పుట్టింది. అప్పటి నుంచి వీరు భరద్వాజ మాస్టర్ గారు రచించిన పుస్తకాలు చదువుతూ పారాయణలు చేస్తున్నారు. కొంతకాలానికి వీరి భార్యకి గర్భసంచిలో ప్రాబ్లం అని ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే చిన్నపిల్లలతో ఇబ్బంది అవుతుందని చాలా బాధపడుతున్నారు. వీరి భార్యకి తెల్లవారితే ఆపరేషన్. ముందటి రాత్రి స్వప్నంలో ఆమెకు వెంకయ్యస్వామి వాళ్ల పూజ గదిలో కూర్చుని దర్శనం ఇచ్చారు. ఆమెకు వెంకయ్యస్వామి ఎవరో అర్థం కాక, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తూ స్వామిని అడిగారు. అప్పుడు స్వామి, ఊరికినే వచ్చానమ్మా, ఏమీ లేదమ్మా అని వెళ్లిపోయారట. తెల్లవారు ఈ విషయం ఈమె భర్తకు చెప్పింది. వచ్చింది వెంకయ్య స్వామే అని ఆయన అనుకున్నారు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్లారు. ఆపరేషన్ కు ముందు స్కానింగ్ చేయాలని అన్నారు. స్కానింగ్ చేసి చూస్తే అంతకు ముందు కనిపించిన ప్రాబ్లం ఇప్పుడు లేదండి అని ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. ఆపరేషన్ అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇదంతా స్వామిదయా అని వారు పరమానంద పడిపోయారు. మరలా కొంతకాలానికి మళ్లీ ఈమెకు కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది. ఏ చికిత్స చేయాలో సరిగా చెప్పలేని స్థితి. డాక్టర్లు వారం వారం ఒంటిలోని బ్లడ్ అంతా బయటికి తీసి శుద్ధి చేసి మళ్లీ ఎక్కించాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇలా చేస్తుంటే కొన్నాళ్లు బ్రతకవచ్చు అన్నారు డాక్టర్లు. బ్లడ్ తీసేటప్పుడు ఎక్కించేటప్పుడు నరకం అనిపించాలి. ఆమెకు పరీక్షలు చేస్తున్నారు. ఈయన బాధతో హాస్పిటల్లోనే బాబా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టి అగరవత్తులు వెలిగించి అక్కడే పారాయణ ప్రారంభించారు. ఇది చూసి డాక్టర్లు, ఏమిటయ్యా హాస్పిటల్ గుడి చేసేదేంటి అని అడిగారు. అప్పుడు ఈయన, మీ పని మీరు కానివ్వండి, నా పని నేను చూసుకుంటాను అని అన్నారు. 15 రోజులు ఉంచాక పరీక్షలన్నీ అయ్యాక ఈమెకి ఏమీ లేదు, బాగానే ఉంది అని అన్నారట. స్వామి ఎంత దయామయుడో చూడండి. ఈయన తండ్రి గారికి ఆరోగ్యం బాగుండేది కాదు. 3 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నారు. ఆయన తల మాత్రం కదులుతుంది. శరీరానికి ఏమాత్రం స్పర్శ లేదు. ఎటు తిప్పాలన్నా ఒకరు వచ్చి తిప్పాలి. ఆయనకు ఒక ప్రాబ్లం కాదు, యూరిన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. 4 రోజులకు కూడా మోషన్ అవదట. అప్పుడు ఈయనే చేతులు శుభ్రంగా కడుక్కుని చేతితోనే మోషన్ తీసేవారట. ఇలా సేవలు చేస్తూ నేను స్వామికే సేవ చేస్తున్నాను అనుకునేవారట. ఇదంతా స్వామి దయ కాక మరేమిటి. తన తండ్రికి తనే సేవ చేయడం కాక తన పిల్లలతో భార్యతో కూడా చేయించేవారట. రాను తండ్రి గారికి బాధలు ఎక్కువయ్యాయి. యూరిన్ కూడా తెలవకుండానే జరిగేది. డాక్టర్ వచ్చి పైప్ పెట్టేవారు. 2-3 రోజులకి పైపు మార్చేవారు. ఇలా చేస్తుంటే ఆయనకి అంతా పుండు పడిపోయి నరకయాతన పడుతున్నారు. ఈ బాధను చూడలేక ఈయన గొలంగుడి వెంకటేశ్వరస్వామి దగ్గరికి వచ్చి, స్వామి, నేను నా తండ్రి బాధను చూడలేకపోతున్నాను. ఆయన ఆరోగ్యంగా మంచిగా ఉండేలా చెయ్యండి. లేకపోతే ఆయన కర్మంతా పోగొట్టి ఆయన విముక్తుని చెయ్యండి. నేను 9 వారాలు నీ సన్నిధికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను అని మొక్కుకున్నారు. 3 వారాలు వచ్చారు. 108 ప్రదక్షిణాలు చేశారు. 4వ వారానికి వారి తండ్రి గారు కాలం చేశారు. ఎంత కరుణామయుడో శ్రీ స్వామివారు. ఆయన బాధని మరణంతో తీసివేశారు శ్రీ స్వామివారు. ఎం భాస్కర్రావు ఇంకొక లీల గురించి ఇలా చెప్పారు. మా తండ్రి చనిపోయాక వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొన్ని నెలలు ఉండి స్వామికి సేవ చేయాలనే మా తల్లిగారి కోరికని నెరవేర్చే మార్గం చూపించమని ప్రార్థించాను. స్వామి విచిత్రంగా ప్రేరణ కలిగించి అక్కడనే 1 ఇల్లు కొనిపించి మా అమ్మను అక్కడ ఉండి స్వామి సేవ చేసిన భాగ్యం కలిగించి అమ్మ కోరికను తీర్చే భాగ్యం కలిగించారు. ఇప్పుడు వారం వారం మద్రాసు నుంచి వచ్చి స్వామిని మా అమ్మను చూసి వెళ్తుంటాను. ఇది నాకు స్వామి ప్రసాదించిన గొప్ప భాగ్యము. జీల్ నరసింహం భువనేశ్వర్ ఒరిస్సా వారు తెలిపిన స్వామి వారి అద్భుతలీల. స్వామి దయామయుడని, భక్తితో శరణు వేడితే స్వామియే అంతా చూసుకుంటారని అని అండాంకి క్రింది సంఘటన ఒక నిదర్శనము. నా భార్య రమణికి తరచుగా తలనొప్పి, గొంతు నొప్పి, ఆస్మా, థైరాయిడ్ మరియు సివియర్ సైనస్ ప్రాబ్లం ఉండేవి. మద్రాసులో ఒక పేరు పడిన ఆసుపత్రిలో సైనస్ ఆపరేషన్ చేయించిన ఎటువంటి ఫలితం కనిపించకపోగా లేని బాధలు, కడుపు నొప్పి, బరువు తగ్గడం వచ్చాయి. ఈ బాధలతో 2002 సంవత్సరంలో మా పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ సుందర సాయి మహారాజు విజయనగరం వారి ఆజ్ఞ మేరకి మేము గొలగముడి భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నాము. అనతి కాలంలో ఆయన ఆరోగ్యం బాగుపడడం మొదలైంది. 2003 సంవత్సరంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి దయ వల్ల నా భార్య రమణి గర్భవతి అయింది. గర్భవతైన మొదటి నెలలోనే తీవ్రమైన కడుపుకి నొప్పి గురైంది. డాక్టర్లు గర్భంతో పాటు ఫైబ్రాయిడ్ ఉందని కనుక ప్రెగ్నెన్సీ తీసివేయాలని సలహా ఇచ్చారు. లేదంటే చాలా బాధలు పడవలసి ఉంటుందని, ఏమైనా జరగొచ్చు అని చెప్పారు. దిగులు మనస్సుతో మా పూజ్య గురుదేవులను సంప్రదించాము. మీరు భక్తితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని శరణు వేడి భారం స్వామి మీద వేసి ప్రార్థన చేయండి, స్వామియే అంతా చూసుకుంటారు అని మా గురుదేవులు చెప్పారు. నెల నిండుతున్న కొద్దీ గర్భస్థ బాధలు అధికమయ్యాయి. ఏమి తిన్నా అరిగేది కాదు. వామిటింగ్ సెన్సేషన్ ఎప్పుడు ఉండేది. శిశువుతో పాటు ఫైబ్రాయిడ్ కూడా పెరగసాగింది. తరచూ కడుపు నొప్పులు వస్తుండేవి. మద్రాసులో అపోలో డాక్టర్లు ఏమీ చేయలేమని చెప్పారు. మా గురుదేవుల ఆజ్ఞ మేరకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తీర్థం మాత్రం నా భార్య ప్రతిరోజు సేవించేది. శిశువు కేవలం స్వామి తీర్థంతోనే పెరిగాడు. 9 నెలలు నిండిన తర్వాత శ్రీరామనవమి పుణ్యదినమున నా భార్య మగపిల్లవాన్ని ప్రసవించింది. అనుకోని రీతిలో పిల్లవాడితో పాటు ఫైబ్రాయిడ్ ని కూడా డాక్టర్ తీసివేసింది. పిల్లవాడి పరిమాణంలో ఉన్న ఫైబ్రాయిడ్ ఒక పక్కగా 50 పేసుల నాణం పరిమాణంలో ప్రేగుకు అతుక్కుని ఉండడం అపోలో డాక్టర్స్ ని కూడా చాలా ఆశ్చర్యపరిచింది. తల్లి పిల్లవాడు క్షేమంగా బయటపడ్డారు. దయామయుడు కరుణాసాగరుడు నమ్మిన భక్తుల్ని కాపాడే శ్రీ వెంకయ్య స్వామివారి లీలలో ఇది ఒక మచ్చు తనుక. ఒక భక్తురాలు తమకు శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహించిన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. వీరు వీరి భర్త పిల్లలు ఒకసారి శ్రీ స్వామివారి సన్నిధికి గొలగమూడికి వచ్చి 3 నిద్రలు చేస్తామని చెప్పుకుని చేయకుండానే 2 నిద్రలు కాగానే బెంగళూరు వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత వీరి భర్త గారికి విపరీతమైన భుజం నొప్పి. ఏమైందో తెలియదు. నరం చిట్లిందా అని ఎక్స్రే తీస్తే ఏమీ తెలియలేదు. ఊరి జనమంతా వచ్చి చూశారు. రాత్రి నిద్ర కూడా లేదు. విపరీతమైన బాధ. ఏ పని చేయలేరు. అలా ఉండగా ఆదివారం సాయి సత్య వ్రతాలు కందుకూరులో జరుగుతున్నాయని విని వీరు శనివారం సాయంత్రం వెళ్తున్నారు. వెళ్తూ ఎలా ఉందంటే బాధగానే ఉంది అన్నారు. వీరు సాయంత్రం సాయి సత్య వ్రతాలకు వెళ్లి మరోరోజు సాయంత్రం వచ్చి ఎలా ఉందండి అంటే వారు మామూలు మనిషే ఉన్నారు. నొప్పి తగ్గిందన్నారు. నొప్పి తగ్గటం ఏమిటి, మీరేమి టాబ్లెట్ వేసుకోలేదు కదా అంటే అప్పుడు చెప్తున్నారు. వీరు వెళ్లిన వెంటనే 7 గంటలకు బాగా నిద్ర పట్టిందట. శ్రీ వెంకయ్య స్వామి వారు కల్లో నొప్పి పుట్టిన భుజం మీద గట్టిగా 3 సార్లు కొట్టారు. ఇంకా అది మొదలు నొప్పే లేదు. మామూలుగా బరువులు మోస్తూ మామూలు మనిషి అయిపోయారు. అప్పటికి స్వామికి మరలా 3 నిద్రలు చేసి వెళ్దామని మళ్లీ ఇప్పుడు వచ్చాము అని చెప్పారు. ఎంవి సుబ్బారావు పెనుబర్తి పెంచలకోన దగ్గర మా తాతగారు వెంకయ్య స్వామి వారిని తీసుకొచ్చారు. స్వామి చూపించిన స్థలంలోనే బావి త్రవ్వాము. నీళ్లు బాగా పడ్డాయి. అంతా బాగుంది స్వామి, ఇలా అంతా బాగుంది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, పోవయ్యా కట్టవ చుట్టూ మునగ చెట్లు చింత చెట్లు వెయ్యండి, బాగుంటుంది. మేము మోను స్వామి మాటలు విని చింత చెట్టుకి మునగ చెట్టుకి ఏం ఆదాయం వస్తుంది, ఏందో లే పిచ్చి మాటలు అని ఆనాడు నమ్మలేదు. కానీ కాలాంతరంలో కండలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు వచ్చింది. మా ఊరిని ఆ ప్రాజెక్టు లో తీసుకున్నారు. అందువల్ల గవర్నమెంట్ కాంబినేషన్ గా ప్రతి చింత చెట్టుకి మునగ చెట్టుకి 20,000 రూపాయలు ఇచ్చారు. మరే ఇతర చెట్లకు అంత డబ్బు ఇవ్వలేదు. కానీ ఆనాడు స్వామివారి మాటని ఆచరించలేదు. స్వామి చెప్పినది చేస్తుంటే 1,00,000 రూపాయలు వచ్చిండేది. తిరగా బత్తెన రోసమ్మ పెనుబర్తి గారి ఉదంతం. శ్రీ స్వామివారి స్వామిశల ప్రాంతంలో ఏట్లో ఉన్నప్పుడు రోసమ్మ పెండ్లు వేసుకొచ్చిన తన కూతుర్ని బలవంతంగా స్వామి దర్శనానికి తీసుకొచ్చింది. ఆ కూతురికి స్వామి అంటే నమ్మకం లేదు. స్వామి ఈ అమ్మాయిని చూసి, ఏమమ్మా గుట్టలు గుట్టలుగా పాపాన్ని పేరబెట్టుకుని వచ్చావే, ఎప్పుడు అనుభవిస్తావు అన్నారు. గుట్టలు గుట్టలేంటి, పాపం పేరబెట్టుకోవడం ఏమిటి, అంత పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారము, పోపో పిచ్చాయనా అనుకుంటూ వెళ్లిపోయింది. కొన్నాళ్లకు పెళ్ళయ్యాక అత్తవారింటికి వచ్చింది. ఒక కొడుకు 2 అమ్మాయిలు పుట్టారు. అంతా బాగానే జరుగుతోంది. కొడుకు ఇంటర్మీడియట్ లో హాల్ టికెట్ రాలేదని విషం తాగి అడవిలో చనిపోయాడు. భర్త కూడా చనిపోయాడు. కూతురికి పిచ్చి పట్టింది. అల్లుడు 4 రోజులు వైద్యం చేయించి చూశాడు. తగ్గకపోయేసరికి ఆమెను వదిలేసి వేరే పెండ్లు చేసుకున్నాడు. కాబట్టి కూతురు విధవరాలు, ఈమె దగ్గరే ఉంటున్నారు. కూతురు పిచ్చి కారణంగా భర్తను తీసిరమ్మని ఈమెను కొడుతూ ఉంటుంది. కూలి చేసుకుని తినాలి. దీనితోడు కూతురు పెట్టే బాధలు పడాలి. స్వామిని ఆనాడు దర్శించినప్పుడు వారు చెప్పిన మాటలు ఇప్పుడు ఎలా నిజమయ్యాయో చూడండి. అప్పుడే పరిష్కార మార్గం అడుగుంటే తప్పక దయతలిచేవారు. మధ్యశెట్టి వెంకట సుబ్బారావు పెనుబర్తి నాకు పుట్టుకతోనే కళ్ళు లేవు. తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి మా ఊరికే రావటం జరిగింది. మా నాయనమ్మ నన్ను శ్రీ స్వామి వద్దకు తీసుకుపోయింది. స్వామివారి ఆశీర్వాదాలు ఇచ్చి పుట్టిన నక్షత్రం బట్టి దోషం ఉంది అని చెప్పి వయసు పెరిగే కొద్దీ కళ్ళు తెరుచుకుంటాయి. కంటి చూపుకి ఇబ్బంది లేదు, కానీ శివాలయంలో 3 సోమవారాలు నూనె పోసి 3 దీపారాధనలు చేయండి, మరియు శివాలయం చుట్టూ బిడ్డను ఎత్తుకుని తిప్పించమన్నారు. స్వామి యొక్క వాక్కు బ్రహ్మవాకు, ఆ వాక్కు తిరుగులేదు. స్వామి చెప్పినట్లు నాకు చూపు వచ్చింది, కళ్ళు పెద్దవయ్యినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను బిఎస్సీ చదివినాను. మా తాత మద్దిశెట్టి సోమయ్యకు 6 బిడ్డలు పుట్టి చనిపోవటం జరిగింది. స్వామి ఒక్కసారి మా గ్రామం పెనుబర్తి వచ్చారు. స్వామి మా ఇంటికి వచ్చి అగ్నిహోత్రం వేసి భూమిలో ఉన్న ఎముకలను బయటకు తీసివేసి కాల్చి బూడిద చేయడం జరిగింది. తర్వాత 2 మగబిడ్డలు బ్రతకడం జరిగింది. అందరు సంతోషంగా ఉన్నాము. హే విజయానంద బాబు గారు, రాజమండ్రి 2003 మా బావగారు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే రాజమండ్రి ఆసుపత్రిలో చేర్చినాము. అతడు సరైన వైద్యం జరగక వ్యాధి ముదిరి విజయవాడ తీసుకుని వెళ్లమన్నారు. అప్పుడు గోదావరి పుష్కర సమయం. మా బావగారిని అతి కష్టంపై అంబులెన్స్ లో నాగార్జున ఆసుపత్రి కానూరు విజయవాడకి తీసుకుని వెళ్లినారు. అతట డాక్టర్ జగన్మోహన్ రావు దంపతులు మా బావగారికి అమిత శ్రద్ధతో వైద్యం చేసి 2 వరకు పరిస్థితి చెప్పలేమని చెప్పిరి. నాకు భయం కలిగి అంబులెన్స్ లో వెళ్ళక తర్వాత రైల్లో హాస్పిటల్కి వెళ్లాను. అక్కడ డాక్టర్ జగన్మోహన్ రావుకి రాజమండ్రి వైద్యుల అశ్రద్ధ డబ్బు విపాసా గురించి చెప్పి డాక్టర్ గారిని బ్రతిమిలాడి వైద్యం కొనసాగించమని వేడుకున్నాను. ఆ రాత్రి నేను మా అక్క శ్రీ వెంకయ్య స్వామి వారి నామజపం చేస్తూ గడిపాము. తెల్లవారినాక ఆసుపత్రి నందు ట్రామా యూనిట్ లో ఉన్న మా బావగారికి పరిస్థితి కొంత మెరుగుపడగా మధ్యాహ్నానికి ట్రామా యూనిట్ నుండి ఐసీయూలోకి మార్చినారు. డాక్టర్ గారు మాతో ఈయన పరిస్థితి విచిత్రంగా మెరుగుపడింది అని తెలిపినారు. 3-4 ఈ రూమ్ కి మార్చినారు. తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేసిరి. ఇది అంతయ్య శ్రీ వెంకయ్య స్వామి వారి కరుణ మరియు మహత్యము తప్ప వేరేదియూ కాదు. అనతి కాలంలోనే మా బావగారి కేసుని గాస్ట్రో యాంట్రాలజిస్టుల సమావేశము లండన్ నందు జరగగా డాక్టర్ జగన్మోహన్ రావు గారి ఆ సమావేశంలో ఈ కేసుని వివరించగా అందరూ ఆశ్చర్యచకితులైనారట. ఈ కేసు గిన్నిస్ బుక్ నందు పెట్టవలేనని కూడా అన్నట్లు తెలిసింది. దీని వలన మాకు శ్రీ స్వామి వారి అనుగ్రహం ఉంటే ఎంతటి ఆపదనైనా అవలీలగా జయించవచ్చునని అవగాహన అయింది. తిరుమల శెట్టి వెంకయ్య చెప్తున్నాడు, ఆ రోజుల్లో నేను ఎక్కువగా తులసమ్మ గారితో కూడా పనిచేస్తుండేవాడిని. శ్రీ స్వామివారి ఎప్పుడు ఉండే రోసిరెడ్డి మొదలైన వారు పిలిస్తే తప్ప నేను స్వామివారి దగ్గరికి చనువుగా పోయేవాడిని కాదు. ఒకరోజు శ్రీ స్వామివారు నాతో అన్నారు, మొదటికయ్య కూడా కొంచెం చూసుకో అయ్యా, నేనెప్పుడు సేజప్పలను చేస్తుంటాను గనక నాకు బాగా అర్థం కావాలని అలా చెప్పారు. శ్రీ స్వామివారు తనని మొదటికయ్యగా పోల్చుకుని చెప్తున్నారు, నా పనులు కూడా కొంచెం చూస్తూ ఉండయ్యా అనే భావం వచ్చేటట్లు అన్నారు. ఆ మాట అర్థం ఆనాడు నాకు సరిగా అర్థం కాలేదు, ఎందుకు ఇలా అన్నారా అని మాత్రం మదనపడ్డాను అని చెప్పి కంటతడి పెట్టాడు. ఒకరోజు నా మోకాళ్ళ నొప్పులకి నూనె మద్దించుకుంటూ దూరంగా చెట్లలో ఉన్నాను. మనిషి అవసరమయ్యి కేకలు వేస్తే వచ్చాను. ఇప్పుడే ఇలా ఉన్నానే, రాబోయే రోజుల్లో నేనేం స్వామి పని చేయగలనబ్బా అని మనసులో అనుకుంటున్నాను. వెంటనే శ్రీ స్వామివారు అన్నారు, నాగయ్య మొదటి పూజారిగా ఉంటాడు, నీవు 2 పూజారిగా ఉండయ్యా అన్నారు. నేనేమిటి పూజారిగా ఉండడం ఏమిటి అనుకున్నాను, కానీ కాలాంతరంలో అది నిజమయ్యింది. ఒకరోజు చిట్టేపల్లిలో శ్రీ స్వామివారు అన్నారు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని నా తల్లిదండ్రుల్ని వదిలేసి శ్రీ స్వామివారి సేవలో ఉన్నాను, ఇట్లా ఉండడం ధర్మం కాదు కదా అని అనుకున్నాను. వెంటనే సర్వజ్ఞమూర్తి నా మనసులో మాటకి సమాధానంగా, మీ వాళ్ళు నన్ను వదిలినా నేను వాళ్లను వదనలేవయ్యా అన్నారు. అది అక్షరాలా నిజం చేశారు. శ్రీ తొగురి వెంకయ్య గారు తమ దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు, 1994 ప్రాంతంలో వీరి కన్నుకి పొర వచ్చింది, ఆపరేషన్ చేయించుకోమంటారా అని ఒక చీటి, ఆపరేషన్ వద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని మరొక చీటి పెట్టారు. ఆపరేషన్ వద్దని చీటి వచ్చింది. దీనితోడు ఒకరోజు వీరి స్వప్నంలో శ్రీ స్వామివారి కత్తి తీసుని కళ్ళు ఆపరేషన్ చేస్తానంటున్నారు. ముసిరి స్వామివారు మూడు మార్లు అడిగితే వీరే మూడు మార్లు వద్దు స్వామి అని చెప్పారు. అది మొదలు సంవత్సరాలు దొరికిపోతున్నా కన్ను ఆపరేషన్ చేయించుకోలేదు. ప్రస్తుతం రెండో కన్ను కూడా పరవచ్చినందున కనిపించదు. ఏ పుస్తకము చదవలేడు. చదివేందుకు ప్రయత్నిస్తే కళ్ళ వెంబడి నీళ్లు కారి నొప్పి వస్తుంది. దోవ కనిపించదు. లైట్ల వెలుతురులో అసలే కనిపించదు. ఒకరోజు వీరికి మౌనబోధ అనే పుస్తకం పోస్ట్ లో వచ్చింది. పుస్తకం చేతిలోకి తీసుకుని కళ్ళగద్దుకుని పుస్తకం పేరు చదివాడు. కళ్ళ నొప్పి లేదు. మహా అద్భుతంగా పుస్తకమంతా చదివినంత వరకు చూపు బాగానే ఉండింది. కళ్ళ నీళ్లు నొప్పులు లేవు. పుస్తకం చదవడం అయిపోగానే చూపు తగ్గింది. ఈ దివ్యానుభవానికి ముగ్ధుడై వెంటనే గొలగముడి వచ్చి సమాధి దర్శించి తన కృతజ్ఞతాభావం తెలుపుకోవాలని ఉబలాటపడ్డాడు. కుమారుడి ఇంట్లో లేడు. కోడలు వీరిని ఒక్కరినే పంపేందుకు భయపడుతోంది. ఆటో వానికి చెప్పి రైలెక్కించమంది. ఈయన రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి అతన్ని పంపేశారు. తానొక్కడే ప్లాట్ఫారం మీదకొచ్చి రైలెక్కాడు. నెల్లూరులో రైలు దిగి స్టేషన్ బయట వరకు నడిచి వచ్చి మరలా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలో వచ్చి బస్సు ఎక్కి గొలగముడిలో దిగారు. గొలగముడి రాగానే మరలా చూపు తగ్గింది. స్నేహితుని ఇంటికి రాలేక కర్రతుమ్మ చెట్లలో రోడ్డు పక్క తంటాలు పడుతుంటే ఎవరో పుణ్యాత్ముడు ఆ ఇంటికి తీసుకొచ్చాడు. కళ్ళు కనిపించక పుస్తకాలు చదవడం మానేసిన వీరికి చూపునిచ్చి తన దివ్యలీలలు స్వయంగా చదివేటట్లు చేయడమే కాక గొలగముడికి వచ్చినంత వరకు చూపు ఇవ్వడం, గొలగముడి చేరగానే చూపు ఉపసంహరించడం ఎంత అద్భుతమో చూడండి. నీకు అవసరమైందంతా నేనే చేస్తాను, చూపు లేదని బాధపడవద్దని శ్రీ స్వామివారి వీరికి దివ్య బోధ చేస్తున్నారు. ఈ బోధను వీరి అనుభవం ద్వారా గ్రహించి మనస్సులో శ్రీ స్వామివారి ఎడల కొరత లేకుండా జీవించాలని వారికే కాక మనందరికీ శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. జి సీతామహాలక్ష్మి గారు రాస్తున్నారు. 2000 సంవత్సరంలో నేను హైదరాబాద్ లో మనవడి ఇంటి వద్ద ఉన్నాను. నా కుమారుడు మల్కాజిగిరిలో ఉంటున్నాడు. ఒక గురువారం ఉదయం 6 గంటలకి అప్పుడు నా కుమారుడికి పక్షవాతం వచ్చిందని బయట పడుకోబెట్టి జనం వచ్చి చూస్తున్నట్లు నేను వెళ్లేసరికి గేటులో నుంచి మోకాళ్ళ వరకు పంచుకట్టుకుని చేతిలో కర్రతో శ్రీ స్వామివారు సరాసరి వచ్చి వాణ్ణి చూసి నా వైపు తిరిగి నేనున్నాను పర్వాలేదు అని తన చేతిని తన గుండె కానించి మాట్లాడకుండా నిలబడి ఉండటం అనే దృశ్యం స్పష్టంగా నేను చూశాను. కానీ ఆ దృశ్యం కల కాదు, తెల్లవారింది కదా. నా భ్రమ అనుకోవడానికి వీలు లేదు, ప్రత్యక్షంగా చూశాను. కళ్ళు తెరిచినప్పటి నుంచి మనసులో నా సంతతిలో ఎవరికో అనారోగ్య సూచన తెలియజేశారనే భావంతో ఆలోచించక తప్పలేదు. నేనున్నది గాంధీనగర్ లో మనమడి ఇంటి వద్ద. నా మూడో కుమారుడు ఉండేది మల్కాజిగిరి. ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్ళినట్లు విన్నాను. కనుక ఎవరి గురించా అనే సందేహంతో గురువారం గడిచింది. శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. నా కుమారునికి గోపీకృష్ణకి పక్షవాతం, బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి సిడిఆర్ హాస్పిటల్ చేర్చామని విని ఆశ్చర్యపడలేదు, గాబరా పడలేదు. నిన్న ఉదయం స్వయంగా స్వామి చూసి అభయమిచ్చిన దృశ్యం కళ్ల ముందు మెరిసింది. ఇంతలో మా మనవడు నాతో బాబాయిని హాస్పిటల్లో చేర్చారని విని కూడా ప్రశాంతంగా కూర్చున్నావేమిటి అని ఆటో పిలిచాడు. స్వామివారి విభూది, ప్రసాదం, వారి ఫోటో, 11 రూపాయలు ఒక కొత్త జేబు రుమాల్లో చుట్టి వెంట తీసుకుని వెళ్లాను. కానీ అతన్ని చూసే అవకాశం లేదన్నారు. అతని భార్య, అత్తగారు, వాడి స్నేహితులంతా హాల్లో కూర్చుని ఉన్నారు. ప్రాధేయపడి అడిగిన వల్ల కాదనడం వల్ల నేను నా గురువు గారిని స్మరించుకుని తిరిగి ఆటో ఎక్కి పోబోతుండగా హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి వచ్చి గోపీకృష్ణ తల్లిగారికి చూడడానికి అనుమతి దొరికింది అంటూ నన్ను సాధారణంగా అతన్ని ఉంచిన గది దగ్గర తీసుకెళ్లి మీరు చూసి వెంటనే రావాలి అని గది తలుపులు తీశారు. అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా నా చేతిలోని విభూతిని నుదుట చేతికి పెట్టి ఆ జేబురుమ్మాల అతని తల కింద పెట్టి వెంటనే బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను వెళ్లలేదు. ఇంటి దగ్గర నిరంతరం పారాయణ జరిగేది. ప్రాణభయం నుంచి తప్పించుకుని బయటపడినట్లు ఎమర్జెన్సీ రూమ్ లో నుంచి సపరేట్ గదిలోకి మార్చారట. మెదడులోని రక్తనాళాలు రక్త ప్రసారాన్ని కోల్పోవటం జరిగింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. 150,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాలు చెయ్యి స్వాధీనంలోకి రావటం కష్టం. స్వాధీనంలోకి వచ్చినా చెయ్యి అసలు పనిచేయదు, కాలు మాత్రం ఈడుస్తూ నడవాలి అని హాస్పిటల్ పరీక్షలు పూర్తి చేశాక చెప్పారట. భరించలేని బరువు, ఆర్థిక ఇబ్బంది కనుక నిరుత్సాహంతో నిరీక్షిస్తూ కూర్చున్నారట భార్య, అత్తగారు, ఆత్మీయులు. ఒకరోజు ఉదయం ఒక అసాధారణమైన వ్యక్తి గోపికృష్ణ భార్య దగ్గరకు వచ్చి, ఇతన్ని ఇక్కడ ఎంతకాలం ఉంచినా ఇంతే కనుక హాస్పిటల్ మార్చండి అని చేర్చవలసిన హాస్పిటల్ అడ్రస్ చెప్పడం, అంత డిపాజిట్ మేము కట్టలేమంటే నేను మాట్లాడతాను రండి అని ఒక తాను వెంట ఉండి హాస్పిటల్ మార్చి పేషెంట్ ని ప్రవేశపెట్టాడట. ఇక ఇతని సంగతి పూర్తిగా హాస్పిటల్ వారే చూస్తారు, మీరెవరు కనిపించకండి అని సలహా ఇచ్చి వెళ్లిన మహనీయుడు, నా దృష్టిలో శ్రీ స్వామివారనే నమ్మకం కుదిరి ప్రశాంతంగా ఉన్నాను. గోపీకృష్ణ జీవించడం దుర్లభమని భావించిన బంధువులు మిత్రులందరూ వచ్చి చూసి వెళ్లారట, కానీ నేను మాత్రం వెళ్లలేదు. 15 రోజులైన తర్వాత ఒకరోజు సాయంత్రం గోపీకృష్ణ భార్య నాకు ఫోన్లో గోపిని ఇంటికి తీసుకెడుతున్నామని చెప్పింది. వెంటనే నా మనసు దోవ తప్పింది. పోయాడా అన్నాను. పూర్తి కులాసాగా ఉన్నాడనే సమాధానం విని మనసారా స్వామిని ధ్యానించటం తప్ప నేనేం చేయగలను? వాళ్లుండేదాన్ని బట్టి కదయా మనముండేదన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాట నేటికీ ఎంత సత్యమో పై భక్తుల అనుభవాల ద్వారా మానవాళి అంతటికీ స్పష్టంగా తెలుస్తున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ సాయిబాబా, శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ముగ్గురు దత్తాత్రేయుని అవతారాలే. వారు సద్గురువులు, పరమాత్మ స్వరూపులు కూడా. వారి పట్ల అటువంటి భక్తి, శ్రద్ధ, పట్టుదల, విశ్వాసము, సత్యదీక్ష, సద్బుద్ధి అలవర్చుకుని సేవిస్తే వారు సంప్రీతులై మనల్ని నిరంతరం కనిపెట్టి వారి రక్షణ అందిస్తారని గ్రహించి మనమందరము కూడా అటువంటి శ్రద్ధాభక్తులు అలవరుచుకునే బుద్ధిశక్తిని ఇమ్మని ఆ సద్గురు మూర్తులను ప్రార్థించుదాము.